भूमौ रात्रि तथा कृष्णा शर्मा सा दक्षिणायनम तत्र चांद्रम संज्योते योगी प्राप्य निवर्तते। चंद्रण दक्षिणायन लोग श्वास वे मरी दक्षिणायन श्वास उत्तरायन श्वास इदंत नेचुरल इलांट क्लास नपलेन चुकना अर्थम का अंत कदा का भगवदगीत स्मरण योग అర్థండి. ఇప్పుడు స్మరణ అంటే ఏంటో, స్మరణ అంటే 24 గంటలు మీరు చేయాల్సింది కాదు, కూర్చుని సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశ్చాలోకయన్ అనే స్థితిలో ఉన్నప్పుడు, అనే స్థితిలో అనుకున్నాకేమనుకోవాలి, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ శరీరాన్ని కదపను, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను కళ్ళు తెరవను అని మొండిగా కూర్చోండి. భార్యాభర్తలు కలిసి చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి, ఇద్దరికి నమ్మకం ఉండి చేసుకుంటే. కానీ ఆయన ఒప్పుకోవడం ఈవిడ మానేసి, ఈవిడ ఒప్పుకోవడం ఆయన మానేసి, ఈ వంకతే ఇది ఎగ్గొట్టారనుకోండి, ఎగ్గొట్టకండి. మంచిది చేసుకుంటే, లేకపోతే ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేయకండి. ఎప్పుడు వీలవుతే అప్పుడు చేసుకోండి, అరగంట సేపు. అది చేసుకుంటున్నప్పుడు ఏం చెప్పాను, యదా యదా హి ధర్మస్య గ్లానే భవతి అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సజామ్యః పరిత్రాణాయ సాధూనా వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ప్రతి యుగము శ్వాస ఉచ్ఛ్వాసంలో నేనే పుడుతున్నాను. అజ్యోతిస్సన్ నవ్యయాత్మ భూతానామీశ్వరో ప్రకృతి స్వామి అధిష్టాయ సంభవామి. నీమాయే నీవే శ్వాస పెంచుకుంటున్నారు, గమనించుకోండి. అది అరగంట సేపు ఆ భావనలో ఉండండి, ఉదాత్తమైనటువంటి భావనతో. తర్వాత మామూలుగా జీవించండి, మళ్ళా అస్తమానం శ్వాస పాదసేవనం. గురుగీత నిన్నర మీరు చాలా గురుగీత నిన్నే గురుగీత ఈ పాదసేవనం గురించి చాలా బాగా చెప్తుంది. శివుడు పార్వతి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి యోగ శాస్త్రం అది. సరే, అది మనకి భాగవతంలో ఉంది కనుక దాని ప్రకారమే వెళ్దాం మనం. ఇంకొక రేపు పాదసేవనం చేసుకుంటాం. కానీ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, స్మృతులు వస్తూ ఉంటాయి, ప్రతిరోజు వస్తాయి. ప్రతిరోజు స్కూల్లో కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటమే. మరి ఆధ్యాత్మిక జగత్తులో మీకు ఎందుకు కొత్తది రాదు, గ్యారెంటీ. అది కీర్తన భక్తి. ముందు కీర్తన చేసుకుంటాం, తర్వాత ధ్యానానికి కూర్చుంటాం. దాని తర్వాత స్మరణ గురించి నేను చెప్పాను, నేను మీకు శ్వాస గురించి చెప్పాను. ఆ శ్వాస యొక్క శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. ఈ ప్రక్రియలోనే మీ శరీరంలో ఆ శ్వాస 5 భాగాలుగా మారిపోతుంది. కుడివైపు 3 శ్వాసకోశాలున్నాయి లంగ్స్ లో, ఎడం వైపు 2 ఉన్నాయి. మీరు ఊపిరి పీల్చినప్పుడల్లా అది 5 భాగాలుగా మారుతూ ఉంటుంది. అది గమనించుకోండి, లోతుగా మెల్లిగా గాలి పీల్చుకోండి, మెల్లిగా గాలి వదలండి. గాలి లోపలికి వెళ్ళినప్పుడు 5గా మీ లంగ్స్ లో వెళ్ళటం గమనించుకోండి. ఏ రోగం వచ్చినా కూడా ఈ 5 లంగ్స్ లోనే తేడాలు వస్తాయని సైకోసోమాటిక్ మెడిసిన్ చెప్తుంది. మందు ఇదే, ఆ 5 ప్రాంతాలలోకి గాలి వెళ్ళాలి, ఆక్సిజన్ వెళ్ళాలి. అలాంటప్పుడు యజ్ఞీయ వాతావరణంలో కనుక మీరు కూర్చోగలిగితే, ముఖ్యంగా హరిద్వార్ నుంచి మీకు 33 రకాల వన మూలికలతో కలిసినటువంటి హవన సామాగ్రి దొరుకుతుంది. మన శరీరాల్లో 33 దేవతాగణాలు ఉన్నాయని శాస్త్రం చెప్తుంది. ప్రతి దేవతాగణానికి అనుకూలమైనటువంటి ఒక వనమూలిక ఉన్నది. అలా 33 రకాల వనమూలికలు కావలసినటువంటి పరిణామంలో, నిష్పత్తిలో కలిపినటువంటి హవన సామాగ్రి మీకు దొరుకుతుంది హరిద్వార్ లో. అది ఇక్కడ కూడా దొరుకుతుందని అనుకుంటాను నేను, గాయత్రి అనుగ్రహ పీఠంలో. మీరు ఇలా కూర్చోటానికి ముందు ఒక 5 ఆహుతులు కనుక వేసుకుంటే, ఆ వాయువు మీకు అన్ని రకాలైనటువంటి రోగ నివారణకి, అన్ని రకాలైనటువంటి రోగము అనేటువంటి మాట ఆధ్యాత్మిక జగత్తులో వాడినప్పుడు అది భౌతికమైనటువంటి రోగాలకే కాదు, మానసికమైనటువంటి రోగాలకి కూడా, నిరాశ, నిస్పృహ, బాధ, ద్వేషము, ఇవన్నీ కూడా రోగాలే. వీటిని కూడా వనమూలికలు పోగొడతాయి. కనుక మీలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు దీన్ని చేసుకునే ముందు గాయత్రి మంత్ర ఆహుతులు వేసుకుని ఆ వాతావరణంలో కీర్తన చేసుకుని ఆ వాతావరణంలో శ్వాసని గమనించుకోవచ్చు. కానీ ఇందాక చెప్పే ఇవంతా చేసుకోవాలా? ఎక్కువ లాభాలు కావాలంటే చేసుకోవాలి, లేదు అన్నా ఫలితాలు వస్తాయి. ప్రాణశక్తి భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అని ఒక బంక చెప్తూ కర్మకాండల మీద వెంపర్లాడిపోకండి. చేసుకోగలిగితే మంచిది. సామూహికంగా ఈ శ్వాస గురించి, ఈ ఆలోచన విధానం గురించి చెప్తున్నాను నేను. మీ శ్వాస, లోపలికి వెళ్తున్నటువంటి శ్వాస గమనిస్తూ ఉండండి.
వదులుతున్నటువంటి శ్వాసను గమనిస్తూ ఉండండి. అది మీ కుడివైపు 5 భాగాలుగా, ఎడమ వైపు 2 భాగాలుగా లంగ్స్ లో చీలిపోతుంది. వదులుతున్నప్పుడు మళ్లీ బయటకు వచ్చేస్తుంది. ఆ భావన, ఆ రిథమ్, ఆ లయ, ఆ ఛందస్సును పట్టుకోండి. ఈ ఛందస్సు 7 రకాల ఛందస్సులుగా ప్రకృతిలో దొరుకుతుంది మనకి. మీ లయం ఇది, ఇంకోటి లయం ఇంకోటి. అనేక రాగాలు ఉండొచ్చు, అనేక కీర్తనలు ఉండొచ్చు, కానీ అన్ని కూడా ఆ 7 స్వరాల మీద ఆధారపడ్డట్టే. ఈ శ్వాస యొక్క 5 విధానాలు, లోపలికి వెళ్లేటటువంటి శ్వాస, బయటకు వచ్చేటటువంటి శ్వాస కలిపితే 7 రకాల శ్వాసలు అవుతాయి. ఈ సంగీతాన్ని, ఈ ఛందస్సును మీరు గమనించండి, మీకు అర్థమవుతుంది. అదే శ్రీకృష్ణుడి యొక్క మురళి అంటే. ఆ శ్రీకృష్ణుడి యొక్క మురళి మీరు దీన్ని పట్టుకోమని చెప్తుంది. లోపలికి వెళ్తున్నటువంటి శ్వాస ఒక స్వరము, కుడివైపు 3 భాగాలుగా, ఎడమవైపు 2 భాగాలుగా చీలిపోయినటువంటి 5, మళ్లీ బయటకు వస్తున్నప్పుడు 7వది, మొత్తము 7 స్వరాల శ్వాస. గమనించుకోండి, అనుభూతి చెందండి. మొదటిసారి రాకపోవచ్చు, రెండోసారి రాకపోవచ్చు, మూడోసారి రాకపోవచ్చు. మొండి పట్టుదలకు తట్టడమే, పొద్దున్న సాయంత్రం చేసుకోవటమే. మీరు ఎన్ని కబుర్లు విన్నా ఇది చేయకపోతే ఫలితాలు రాదు. కానీ కబుర్లు వినకుండా ఇది చేస్తే ఏం చేయాలో తెలియకపోవటం వల్ల మీ కష్టానికి తగిన ప్రతిఫలము రాదు. అందుకు ఈ క్లాసులు జ్ఞానం ఉండాలి. గమనించుకోండి దాన్ని, చాలా జాగ్రత్తగా దాన్ని గమనించుకోండి. ఆ గమనము ఎరుక, దాన్నే ఎరుకలో జీవించటం అంటాం. లోపలికి వెళ్లే శ్వాస ఒకటి, 5 భాగాలుగా మారిపోయిన శ్వాస, మళ్లీ బయటకు వచ్చేటటువంటి శ్వాస, మొత్తం 7 శ్వాసలు. చాలా ముఖ్యమైనది, అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం. వదులుతున్నప్పుడు ఏ భావన మీలో ఉన్నది? ఆ భగవంతుడు నా చుట్టూరా ఉన్నాడు అనే భావన, సోహం అనేటటువంటి భావన, ఆ గురువు యొక్క చరణాల మీద అనురక్తి అనేటటువంటి భావనతో వదిలితే ఆ క్షణంలోనే హిమాలయాలలో ఒక గురువు తన శిష్యుడికి 1 సెకండ్లో బంగారు మేడ నిర్మించి ఇచ్చాడు. 1 సెకండ్లో. విశ్వాసం వదలటంలోనే పరిస్థితులు వచ్చేస్తాయి మీకు. ఆ విశ్వాసం, ఆ నమ్మకం ఉంచుకోండి, చేసుకోండి. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. నా లోపల ఉన్నటువంటి అన్ని నిరాశ నిస్పృహలు, అడ్డు వచ్చేటటువంటి భౌతిక పరిస్థితులు అన్ని కొట్టిపారేస్తున్నాను అని శ్వాస వదలండి. శ్వాస పీల్చుకుంటున్నప్పుడు మీకు కావలసిన పరిస్థితులు ఏముంటాయి? సాధారణంగా ఎక్కువ మందికి అమ్మాయి పెళ్లి, అబ్బాయి ఉద్యోగము, ఆర్థిక పరిస్థితుల్లో మార్పు. ఏమి మీరు మొహమాట పడకండి. కోట్లు కోట్లు మీకు ఇచ్చినా కూడా భగవంతుడికి ఏమీ లోటు రాదు. మీరు పిచ్చేవాళ్ళు అనుకుంటారు, ఎవరు ఎన్ని కోట్లు సంపాదించుకున్నా భగవంతుడికి ఏమీ అడ్డు లేదు. కేవలము పిచ్చేవాళ్ళు ఇచ్చినటువంటి 2 అటుకులతో 2 పిడికళ్లతో ఎంతో ఇచ్చేశాడు, మీకెందుకు ఇవ్వలేడు. మీరు అడగడుగా అడిగే విధానంతో అడగాలి. ఇంట్లో కూర్చున్న కుచేలుడికి ఏమలేదు కదా, ఎన్నేళ్లైనా అడగాల. అడిగే విధానం ఇది, నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. గ్యారంటీ ఇస్తాడు ఈ పని చేస్తున్నటువంటి వాళ్ళకి. అసలు కష్టాలుండవు, అసంభవం. ఎండాకాలంలో ఏసీ ఆన్ చేసుకుని కూర్చుంటే వేడిగా ఉంది అని అంటే అసంభవం కదా. ఇది అంతే, ఇలా మీరు చేసుకోగలిగి 1-6 నెలలు మీరు మాత్రం చేసుకోండి. దాని తర్వాత ఫలితాలే మీకు రుచి చూపిస్తాయి. పెద్ద గొడవ అది, రుచి రాగాలి మీకు. దానికి 1-6 నెలలు మీరు భగవంతుడికి టైం ఇవ్వండి. ఎందుకు అంటే అనేక జన్మల సంస్కారం మనలో ఉంది, పాపం ఆయన క్లీన్ చేసుకోవాలి. ఎంత సమర్థుడైనా ఒక రోజులో క్లీన్ చేయలేడు. ఆయనకి సామర్థ్యం ఉంది, కానీ మన శరీరానికి ఆ క్లీనింగ్ ప్రాసెస్ తట్టుకునే శక్తి లేదు. మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా చేస్తాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 6 నెలల కంటే ఎక్కువ టైం పట్టదు, గ్యారంటీ. అది మాక్సిమం టైం లిమిట్. అది ఇంతకంటే ముందే అయిపోవచ్చు. ఆ శ్వాసను గమనించుకోండి. ఎప్పుడు కూర్చున్నా 2 నిర్ణయాలు, నిజం చెప్పాలంటే 3 నిర్ణయాలు మీరు తీసుకోవాలి. మొదటిది, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను శరీరాన్ని కదపను, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను శరీరాన్ని కదపను. అది గుర్తుంచుకోండి. ఇది ఈ ప్రాథమిక సూత్రాలు. ఇవి పాటించకుండా మీకు రిజల్ట్స్ రావు. శరీరం కదలకూడదు ఇంకా కూర్చున్నాక ధ్యానంలో. సింహ కుడితే దోమ కుడితే కుటుమి. కర్ణుడికి ద్రోణాచార్యుడు శిరస్సు పెట్టుకుంటే ఈ కడప మీద నెత్తురు కారుతున్నా. అంత మూర్ఖత్వానికి వెళ్ళకండి మీరు. నిజంగా అంత కష్టకాలం వస్తే కరిపి దులిపేసుకోండి. కన్నా ముందుతనం కావాలి. చిన్న చిన్న వాటి కదిలేవాడు గురువుకి ఏం పనికి వస్తాడు, మీ కోరికలు ఎలా తీరుతాయి. రెండో నియమము, ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవను. ఇంచేత మన శరీరంలోంచి బయటికి 90% శక్తి ప్రాణశక్తి కళ్ళ ద్వారా పోతుంది. ఆధ్యాత్మిక జగత్తులో ప్రాణశక్తి చాలా కావాలి. ఇంచేత ఇక్కడికి వచ్చాక నేను కళ్ళు తెరవమన్నప్పుడే కళ్ళు తెరవాలి, కానీ లేకపోతే ఇంకా కళ్ళు తెరవకండి, ముందుకెత్తి నేను కళ్ళు తెరవను, మాస్టర్ ఎప్పుడు తెరవమంటే అప్పుడే తెరుస్తాను అని నేర్చుకోండి. అది కళ్ళు మూసు కూర్చోలేనివాడు ఆధ్యాత్మిక విద్యలో ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేడు. ఆ నియమాలు మర్చిపోయాం మనం. చేస్తూనే అసలు కళ్ళు మూసుకుని 10 నిమిషాలు కూర్చోగలిగితేనే నీకు అనంతమైన శక్తి వస్తుంది, అపారమైన శక్తి వస్తుంది. అంటే కంటి ద్వారానే పోతుంది శక్తి అంతా కూడా. నిద్రపోయినప్పుడు ఆ ఫ్రెష్నెస్ వస్తుందే, నిద్రపోవటం అవసరం అని ఎందుకంటాం అంటే కళ్ళు మూసుకుని ఉంటాం కనుక. కానీ ఇక్కడ ప్రకృతి కళ్ళు మూయిస్తోంది మీ చేత బలవంతంగా. ఇక్కడ మీ అంతటా మీరు, నేను ఎప్పుడు చెప్పాను కదా ఆధ్యాత్మిక జగతలో స్వాధ్యాయము, మీ అంతటి మీరు చేసుకోవాల్సిందే తప్ప గురువు ముట్టికాయ ముట్టి చేయించడు. అర్జునుడికి కూడా గురువు ముట్టికాయ వేయలే. నువ్వు నాకు చెప్పు, కార్పణ్య దోషో బహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢ చేత శ్రేయస్య నిశ్చితం బ్రూహితన్మి శిష్య స్నేహం శాధిమాంతాం ప్రపన్నమని ఏడుస్తాడు. కార్పణ్య దోషోపహత స్వభావ, నేను పిరికివాణ్ణి, నా స్వభావము దీనివల్ల దెబ్బతింటోంది, నాకు తెలుసు నేను పిరికివాణ్ణి, నువ్వు చెప్పినటువంటి సాధనలు నేను చేయలేను. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢ చేత, నేను మూఢుణ్ణి, పరిపూర్ణమైనటువంటి మూఢత్వంలో నిండిపోయాను కృష్ణ. పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢ చేత, ఏది ధర్మమో ఏది చెయ్యాలో అది నాకు అర్థం కావటం లేదు. రకరకాల మాటలు నాకు చెప్పకు, ఏదో ఒకటే చెప్పు. శిష్య స్నేహం శాధిమాంతాం ప్రపన్నం, నిన్న శిష్యుణ్ణి శరణాగతుణ్ణి, ఆ మాట మీ నోట్లోంచి రావాలా, మీ ఆచరణలో రావాలా. ఎప్పుడు రోజల్లా కాదు, ధ్యానం చేసుకునేటప్పుడు మాత్రమే. నేను చాలాసార్లు చెప్పాను, ఇంజనీరింగ్ స్టూడెంట్ 24 గంటలు నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ అని చెప్పినా క్లాసులోనే పాఠం వింటాడు, సినిమాలు చూసేటప్పుడు పాఠం గురించి మాట్లాడకూడదు. ఇంటి దగ్గర పిల్లలతో అన్నదమ్ములతో వాళ్లతో ఆడుకుంటున్నప్పుడు ఇంజనీరింగ్ మాట్లాడాడు. అలాగే దయచేసి మీరు 24 గంటలు భగవంతుడి గురించి మాట్లాడవద్దు, కేవలము పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట మాత్రం మిగతాదంతా మర్చిపోండి. అంతే, మిగతా టైం మీ ఇష్టం, మిగతా 23 గంటలు పొద్దున్న అరగంట సాయంత్రం అరగంట ఇచ్చడంలో ఈ మానసిక స్థితి. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢ చేత శ్రేయస్య నిశ్చితం బ్రూహితన్మే, అప్పుడు మీ అంతఃస్థలంలోంచి ఆ కృష్ణ సారథ్యం వహిస్తాడు. శిష్య స్నేహం బ్రూహి మాంత్వాం ప్రపన్నం, ఆ శరణాగతి ఆ శ్వాసకి ఇచ్చుకోండి. అదే భగవంతుడు, వాడే మీ శరీరాన్ని నడుపుతున్నాడు, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాడే అన్నాన్ని అరగదీస్తున్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యందం చతుర్విధం, ఆ శ్వాసేగా చేసేది, ఆ శ్వాస లేకపోతే ఏమీ లేదు. మరి ఆ శ్వాసకి విధి ఇవ్వటం నేర్చుకోండి, దాని మీద పులకింత తెచ్చుకోండి. ఎక్కడో ఉన్న భగవంతుడు కాదు, మీ లోపలికి వెళ్తున్నాడు భగవంతుడు, ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాడు. యోగస్థకులు కర్మాణి, ఆ యోగ స్థితిలో ఈ మానసిక స్థితిలో మీరు బయటకు వచ్చాక పనులు చేయండి. నిరంతరము ఈ ఆనందం భగవంతుడేగా మిమ్మల్ని నడిపించేది. ఆ శ్వాస లేకపోతే నువ్వు ఏ పని చేయగలవు? మరి ఎందుకు ఆ పులకింత రావటం లేదు? భగవంతుడు నీతోనే ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? నీకు ఎంత ధైర్యం ఉండాలి? ఎంత దమ్ము ఉండాలి? అది ఎందుకు లేదు అంటే గమనించటం లేదు. ఆ గమనించటమే స్మరణ, అది స్మరణ అంటే. నువ్వేం చేయకలే, ఇది గుర్తుంచుకోటే. ఎలాంటి పరిస్థితులున్నా వాడున్నాడు, గ్యారంటీగా చేస్తాడు, అనేక రకాలుగా ప్రూవ్ ఉంది అనేక మంది భక్తుల చరిత్రలో. కానీ మీరు పరీక్ష ఇవ్వాలి. పరీక్ష ఇవ్వకుండా మీకు డిగ్రీ ఇచ్చామంటే ఎవడిస్తాడు డిగ్రీ? ప్రతిరోజు 6 నెలల పాటు పొద్దున్న సాయంత్రము ఈ మానసికంగా ఉంటో బాగుంటుంది, వీలవుతుందంటే ఈ టేప్ పెట్టేసుకోండి. మీరు అడిగి ఈ టేప్ వింటూ చేసేసుకోండి. ఇది ఈ భావనలు కొన్ని 5-6 సార్లు 1-4 రోజుల పాటు విన్నారనుకోండి, వంట పట్టేస్తాయి. శ్రవణ భక్తి గురించి చెప్పాను నేను, కీర్తన భక్తి గురించి చెప్పాను, స్మరణ భక్తి ఇప్పుడు మీరు చేస్తున్నారు. 1 నిమిషం పాటు పరిపూర్ణ ఏకాగ్రతతో చేసుకోండి. శ్వాస లోపలికి వెళ్తోంది, బయటకు వస్తోంది, ఆ శ్వాస యొక్క రక్షణలో మనం అందరము ఉన్నాము. ఆ విశ్వాసము కలిగి ఉండి నిండిగా కలుగలవండి. ఇవాళ మనము నాలుగవ భక్తికి వెళ్తాం. నాలుగవ భక్తి అంటే పాదసేవ. ఇది గుర్తుంచుకోండి, భాగవత పరిచయం చెప్తున్నాను నేను. భాగవతము ఈ తొమ్మిది భక్తుల గురించి చెప్తుంది. శ్రవణం కీర్తనం విష్ణో అనండి, స్మరణం పాదసేవనం, వందనం అర్చనం దాస్యం, సఖ్యం ఆత్మనివేదనం. ఈ నాలుగు భక్తులు, ఈ తొమ్మిది భక్తులను ఈ కలియుగంలో నేను ప్రతి ఇంటిలోనూ ప్రతి వ్యక్తిలోనూ ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేస్తాను. అది నారదుడి యొక్క ప్రతిజ్ఞ. ఎలాంటి నారదుడు? వాల్మీకిని, ధ్రువుణ్ణి, ప్రహ్లాదుణ్ణి, వీళ్ళందరినీ అందించినటువంటి మహావ్యక్తి. అంతట ఆ మహావ్యక్తి యొక్క సంకల్పము వేస్ట్ కాదు, కానీ మనం సహకరించాలిగా. ఎంత భగవంతుడైనా అర్జునుడు యుద్ధం చేయనంటే ఏం చేయగలడు? సరేలే బాబు, మళ్ళీ ఎప్పుడో మహాభారతం చేసుకుందాం అని ఉండేవాడు. అంతేగా, ఆయనకు కాదు కావాల్సింది, మనకే కావాలి ఇదంతా. ఇంకా ఈ భక్తిని అర్థం చేసుకోండి. ఆ భక్తిని అర్థం చేసుకోకపోవటం వల్ల కేవలం గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టేస్తే భక్తులు అయిపోయావు అనుకునేటువంటి అపోహలో గీతా మందిరంలో ఉన్నటువంటి వ్యక్తులు అవ్వకూడదు. నీ స్థాయి వేరు, నీ లెవెల్ వేరు. చిన్నపిల్లలకి చెప్పం, కానీ పెద్దవాళ్ళు చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తూ ఉంటే బాధిస్తుంది. గీత చదివినటువంటి వాళ్ళు, వాళ్ళు మరి చాలా పెద్దవాళ్ళు, మరి వాళ్ళు ఆ లెవెల్లో ఉండాలి కదా. ఆ లెవెల్ ఏంటో అర్థమవుతుంది కదా. ఆ భక్తి అంటే ఏంటో మీకు తెలియాలి. ఆ భక్తిలో ఇప్పుడు మనము పాదసేవనం అనేటటువంటి దానికి వస్తాము. ఈ పాదసేవనం అనేటటువంటిది అర్థం అవ్వాలంటే ఈ బుక్ చాలా ముఖ్యమైనది. ఇది ఎవరికి? ఇది మీరు నిర్విశేషు వ్యాసాశ్రమం వాళ్ళు. దీనికి చాలా బుక్కులు ఉన్నాయి కరెంట్లీ, కానీ నాకు ఈ వ్యాసాశ్రమం ఏమిటో అర్థమైపోతుంది. గురుమూర్తిం స్మరే నిత్యం, స్మరణ భక్తి. గురుమూర్తిం స్మరే నిత్యం, గురోర్నామ సదా జపే కీర్తనం. జపం అంటే నాలుగుతో చేసేది కదా. గురోరాజ్యాం ప్రకర్వీత, ఇవి రెండూ చేసి ఆయన చెప్పింది చేయలేదనుకోండి. కథ గుర్తొస్తూ ఉంటుంది నాకు, మా గురువు గారు ఎప్పుడో అది గుర్తుంచుకోమనేవాళ్ళు. హలో, ఓ 24 ఎకరాల తోట దక్షిణ దిశలో 24 ఎకరాల తోట వేద్దాము. మా రాజుగారు అంటే మా కొటేషన్స్ అన్ని కావాల్సిందే కదా అని చెప్పి 24 ఎకరాలు ఆయన చూపించేశాడు. ఇక్కడ ఇక్కడ వేయాలని కొటేషన్స్ అడిగాడు. ఎవరు దీన్ని బాగా డెవలప్ చేయగలరు, ఒక సంవత్సరం టైం ఇస్తాను నేను మీకు. ఇచ్చేసిన తర్వాత ఇంకా నేను దాన్ని పట్టించుకోను, ఒక సంవత్సరం తర్వాత నేను అడుగుతాను మిమ్మల్ని అని. మీరు ఎలా డెవలప్ చేశారు అని సరే చాలా కొటేషన్స్ వచ్చాయి. ఇద్దరికి ఇచ్చారు. అందులో ఒకడికి ఉత్తర దిక్కు తోటని డెవలప్ చేయమని, ఇంకోళ్ళని దక్షిణ దిక్కు తోటని డెవలప్ చేయమని. ఉత్తర దిక్కుకి తోటని డెవలప్ చేయమన్నవాడు ఏంటంటే రాజుగారి మీద చాలా భక్తి ఉంది ఆయనకి. అంచేత రాజుగారిది ఓ ఫోటోని బ్లోఅప్ చేయించుకుని 6 అడుగులు బై 4 అడుగులు సైజులో లైఫ్ లెవెల్లో బ్లోఅప్ చేయించుకుని దానికి ఒక నైస్ మందిరం కట్టించి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఆర్పిస్తాం. నువ్వు కదా నాకు ఈ ఉద్యోగం ఇచ్చావు, లేకపోతే నాకు ఎక్కడ ఉంటుంది అని బాధపడుతూ ఆనందంతో కీర్తనలు అవి చేస్తున్నాడు. ఉత్తర దిక్కులో ఉన్నవాడు, దక్షిణ దిక్కులో ఉన్నవాడు ఓ సంవత్సరమైన టైం ఇచ్చారని చేత ఇంకా టైం ఏం లేక గబ 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 ఇంకా రాత్రి పొగలు కూడా తోటని ఎలా అభివృద్ధి పరచాలని ఆలోచిస్తూ తన ప్రణాళికల ప్రకారం చేస్తున్నాడు. ఓ సంవత్సరం అయిపోయింది. రాజుగారు మరి వస్తారు కదా రివ్యూకి, ఎవరికి మార్కులు వేసి ఉంటాడు? నిరంతరం కీర్తన చేసిన వాడిక, లేకపోతే ఆయన చెప్పిన పనిని ఆచరణలో పెట్టిన వాడిక? అంచేత పూజలు ఆరతులు అవి ఇస్తే, కానీ ఆ రాజుని నమ్మి ఆ రాజు మీద శ్రద్ధ లేకపోతే అసలు నువ్వేమీ చేయలేవు. అంచేత అదే అవసరమే. అంచేత ఇక్కడ ఏమన్నాడు, గురో రాజ్యాం ప్రకృవీత. అసలు ఆయన ఏం చెప్పాడు? నిన్ను ఎక్కడ ఉంచాడు? ఎవరికి భార్యగానో భర్తగానో ఉండమన్నాడు? ఫలానా వాళ్ళకి ఫలానా ఫలానా రిలేషన్షిప్స్ లో ఉండమన్నాడు? ఫలానా వ్యాపారమో ఫలానా ఉద్యోగమో చేయమన్నాడు? అవంతా కరెక్ట్ గా చేయకుండా, బాధ్యతను నిర్వర్తించకుండా ఏం లాభం లే. గురో రాజ్య ప్రకూర్వేతో గురోరన్యన్న భావే, ఇదంతా చేసుకుంటూ మళ్ళా నేను చేశాను అనుకుంటావు నువ్వు, అహంకారం వద్దు. ఇదంతా ఎందుకు చేయగలుగుతున్నావు అంటే గురువు వల్ల. గురువు అంటే కూడా ఏంటో అర్థం చేసుకోండి. ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గురువు అంటాం ఆధ్యాత్మిక జగత్తులో. మీ లోపల ఉన్నటువంటి విషయాలను, అంధకారాన్ని రు తీసేది గురు. గురు సాధన విధానంలో రకరకాలుగా చేసుకోవచ్చు మీరు. కానీ పాదసేవనం అనేటటువంటిది మీకు స్పష్టంగా అర్థం అవ్వాలంటే ఈ గీత చదవాలి. అంటే భగవద్గీత చెప్పదా, 24 గీతలు ఉన్నాయి, ఒక్కొక్క గీతకి ఒక్కొక్క ప్రాముఖ్యత. కానీ భగవద్గీత అన్ని గీతల సారాంశము అనుకోవచ్చు మీరు. అంచేత అన్ని రకాల భక్తులు అన్ని రకాలు మీకు భగవద్గీతలో దొరికినా, మీరు ఏది ప్రాక్టీస్ చేస్తున్నారో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. కెమిస్ట్రీలో ఎంఎస్సీ చేసినప్పుడు ఫిజికల్ కెమిస్ట్రీలో స్పెషలైజేషన్ చేసేవాడు కెమిస్ట్రీ ప్లస్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివేవాడు కెమిస్ట్రీ ప్లస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అలాగా భగవద్గీత ప్లస్ ఇంకొక గీత. వశిష్ఠుడు చెప్పిన గీత ఉంది ఒకటి రాముడికి, శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్పిన గీత ఒకటి ఉంది, చాలా ఉన్నాయి. అంచేత ఆ గీతలో నేను మిమ్మల్ని అందరినీ కూడా అడిగేది ఏంటంటే, భగవద్గీత చదివిన వాళ్ళు గురుగీత చదివితే వాళ్ళకి అద్భుతంగా ఫలితాలు వస్తాయి, చాలా అద్భుతంగా ఫలితాలు వస్తాయి. అన్నీ ఎక్కడ చదవగలవండి? ఇంజనీరింగ్ కాలేజీ చదివేవాడు ఎన్ని పుస్తకాలు చదువుతాడు? ఆధ్యాత్మిక విద్య నేర్చుకోదలుచుకున్నవాడు మేము చదవము అంటే ఋషులు ఒప్పుకోరమ్మా. 24 బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ గురువు యొక్క ఆశ్రమంలో సబ్జెక్ట్స్ అన్ని నేర్చుకున్న తర్వాత ఇంటికి పంపించేస్తున్నప్పుడు, ఇప్పుడు కాన్వకేషన్ అనమాట, యూనివర్సిటీ నుంచి ఇంటికి పంపిస్తున్నప్పుడు ఋషులు ఇచ్చేటటువంటి సందేశం, 4 సందేశాలు ఉన్నాయి. మాతృదేవోభవ మొదటిది, అది పితృదేవోభవ, అవి రెండు మనం ఎంత బాగా చేస్తున్నామంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ వచ్చేస్తున్నాయి, అవి రెండు మనం గంగలో దింపేశాం. దానికి రెండు ఇద్దరు తప్పే, అంచేత నేను ఎవరిని తప్పు పట్టడం లేదు. తల్లిదండ్రుల బాధ్యతే అది. మీరే కనుక ఆ పిల్లల్ని సవ్యంగా పెంచి ఉంటే మీకు ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండేటటువంటి కర్మ పట్టి ఉండేది కాదు, తప్పు మీది. వాళ్ళు తప్పు చేశారు కనుక మేము తప్పు చేస్తున్నామని పిల్లలు, మేము తప్పు చేయడం ఏం చేస్తాం అంటే అది మీ తప్పు. అది అంచేత ఎవరిది తప్పు అనే దాంట్లో నేను ఇప్పుడు చర్చించదలుచుకోలేదది, కానీ తప్పు ఇద్దరిది. ఇంకా మాతృదేవోభవ పితృదేవోభవ ఎగిరిపోయాయి, ఆచార్య దేవోభవ అది ఎగిరిపోయాయి. గురువు మీద భక్తి అనేది మనం మర్చిపోయాం. భక్తి చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ భక్తి ఎలా ఉంటుందో అని చెప్పడానికి ఈ నవదా భక్తుల్లో మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో పాదసేవనం అంటే గురువు కాళ్ళు ఉత్తేసి, నా కాలంటే నా కాలు అందుకు నా పరమానందే శిష్యుల్లాగా, వీడేమో గురువు కాలు మీద రోకర్ బండ వేసేసి, వాడు ఏం వేస్తాడో నాకు గుర్తులే బండరా వేసేసి, అది పాదసేవనం కాదు. అది మరి ఆ పాదసేవనం అంటే ఏంటో అర్థం చేసుకోండి. ఇవాళ దాని బేసిస్ మాత్రం ఇదే, ఇది గుర్తు చేసుకోండి. మీలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా దీని మీద చాలా విశేషంగా కృషి చేయండి, అద్భుతమైనటువంటిది ఇది. మంత్రమూలం అది గురుగీత అవుతుందండి ఇవాళ, మనం భాగవతం గురించి ఉందాం. కానీ ఎప్పుడైనా మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు చదివేసుకున్న తర్వాత గురుగీత ఇలా గీత ఎలా చదువుతున్నారో అలా చదువుకున్న తర్వాత ఇంచేటంటే, భగవద్గీతలో గురుగీతకి సంబంధించినటువంటి రెండు ముఖ్యమైనటువంటి శ్లోకాలున్నాయి. తోమాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాదియుక్తానాం, మళ్ళీ యుగము, యోగము క్షేమము, యోగము క్షేమము. లోపలికి వెళ్ళినటువంటి శ్వాస క్షేమాన్ని కలగజేస్తుంది, క్షేమం అంటే ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. బయటకు వదిలేటటువంటి శ్వాస యోగాన్ని కలగజేస్తుంది, అదృష్టాన్ని కలగజేస్తుంది. శ్లోకాలు మీకు వచ్చు కనుక ఎంత అద్భుతంగా మీరు దాన్ని అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టుకుంటే, గీతాజ్ఞానం ఉపాశ్రిత్య త్రీలోకాన్ పాలయామ్యహం అని శ్రీకృష్ణుడు అంటే, మనం మన కుటుంబాన్ని పాలన చేసుకోలేకపోతున్నాం ఆ గీతను చదువుకుని కదా. 3 లోకాలని నేను పాలించగలను రహస్యంగా ఆయన చెప్పలే, ఆయన ఓపెన్ గా చెప్పాడు గీతాజ్ఞానమే అని. అది అర్థం చేసుకోండి ఎంత గొప్ప విద్య మీ చేతిలో ఉందో. కానీ ఆ విద్యకు ఆధారం ఏంటో తెలుసా? కరెంట్ శ్వాస. ఎంత చెప్పినా మళ్ళీ శ్వాసలోకే వస్తాం. ఇంచంటే అది ఉంటేనే మిగతావన్నీ ఉంటాయి. శ్వాస లేదనుకోండి మీలో, ఇంకా ఎంత అందంగా అలంకరిస్తే ఎన్ని కిరీటాలు మీకు పెడితేవే ఏముండదు కదా. అంటే బేసిస్ అది, ఆధారం అది. ఇంచేత గురుగీతను కూడా కాస్త చూసుకోండి. ఇక్కడ చెప్పేవాళ్ళు వాళ్ళు సబ్జెక్ట్ పెరగాలి. ఒక సంస్థ ఎందుకు ఎదగదో తెలుసా? కొత్త విషయాలు రాక, చర్యచి చరణంగా అదే చెప్తే ఇంకా రావాలనిపించదు. ప్రతిరోజు నేను కెమిస్ట్రీ ఒకే సబ్జెక్ట్ చెప్పాననుకోండి, 3 రోజు క్లాస్ కాదు కాదు. కానీ ఆ సబ్జెక్ట్ ఎంత ఆధ్యాత్మికతది, ఒక రోజులో అయ్యేది కాదు, కొన్ని జన్మలైనా అవ్వదది. ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు, వేద విజ్ఞానం అంతా నేను నేర్చుకోవాలని తపస్సు చేస్తున్నాడు. ఈ లోపల శరీరం వదిలేశాడు, మళ్లీ శరీరం దాల్చాడు, మళ్లీ తపస్సు చేస్తున్నాడు, మళ్లీ శరీరం 3 అయింది ఇలాగా. అప్పుడంతా 100 సంవత్సరాలు కదా ఆయుష్, 300 సంవత్సరాలు బట్టి వాడు ఆ వేద విజ్ఞానం నేర్చుకుంటున్నాడు. ఇంకా అది అంతు కనిపించటం లే పాపం ఈయనకి. ఈ ఋషికి గౌతమ ఋషి అనుకుంటా, ఋషి పేరు నాకు గుర్తు రావటం లేదు. సరే ఇంక ఇంద్రుడిని ప్రార్థించాడు, నాయన నేను ఎన్ని జన్మలు ఎత్తాలో అది కాస్త చెప్పు, ఎంత ఇది ప్రతి జన్మ ఎత్తటం పుట్టగానే చదవటం మొదలెట్టేయటం, మళ్ళీ 100 సంవత్సరాలు అయిపోవటం శరీరం వదిలేయటం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ 100 సంవత్సరాలు అయిపోవటం శరీరం వదిలేయటం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ 100 సంవత్సరాలు అయిపోవటం శరీరం వదిలేయటం, నాకేం నచ్చలేదు. అసలు నాకు కోటా తెలిస్తే టైం లిమిట్ సరే అయితే దానికి ముందు చూడన్నాడు. ఒక పెద్ద కొండ, విశాలమైనటువంటి కొండ ఉంది, దాని పక్కన ఒక చిన్న గోడీకాయంత రాయి ఒక చిన్నది పడి ఉంది. నాయన ఈ 300 సంవత్సరాలలో ఈ గోడీకాయంత నేర్చుకున్నాను, అంచేత ఆధ్యాత్మిక విద్యకి అంతు లేదు, అనంతం అది గుర్తుంచుకోండి. అంచేత మీ యొక్క ఆధ్యాత్మిక విద్య వచ్చేసింది అనే అపోహలో పడకండి. ఎవరికి రాదు, కృష్ణుడికి రాదు. అంటే కృష్ణుడిని కించపరచడానికి చెప్పటంలే, ఆయన ఉన్న స్థితిలో ఇంకా ఎంతో నేర్చుకోవాలి ఆయన. అది అనంతం, అనంతం అంటేనే అర్థం అంతు లేదని. అంచేత నేను ముక్తి పొందాను అంతమైపోయింది అనుకుంటే ఇంకేమి అనంతం ఎందుకు అంటుందని అబద్ధం కదా. ఇంకా అవగాహన అవుతుందా, మనం వాడే మాటలు అర్థం చేసుకోండి. అంచేత ఒక భగవద్గీత చదివేసి ఒక గురుగీత చదివేస్తే అంతం అవ్వదు, కానీ ఏమొస్తుంది, అనంతమైన జ్ఞానం వస్తుంది. ఎలా, ఇంగ్లీష్లో ఎంఏ చదివాడు వాడు, ఇప్పుడు కొన్ని పుస్తకాలు చదువుంటాడు కదా, 10-15 పుస్తకాలు చదువుంటాడు, ఒక 10-12 పరీక్షలు అటెండ్ అవుతాడు, డిగ్రీ వస్తుంది కదా. కానీ ఆ 10-12 పుస్తకాలు ఆ పరీక్ష పాస్ అవటం వల్ల ఏమైంది వాడికి, భూత భవిష్య వర్తమాన కాలాలలో ఇంగ్లీష్లో ఏ పుస్తకం వచ్చైనా వాడు చదవగలడు, అవునా కదా. చదివితే అర్థం అవుతుంది, అవునా కాదా. కానీ అన్ని పుస్తకాలు కూడా చదవలే, అది మీకవుతుంది. మీరు ఇది కనుక అర్థం చేసుకోగలిగితే, కానీ ఒకరోజు 2 రోజుల్లో అవదు, కనీసం 3 సంవత్సరాలైనా మీరు దాని మీద విశేషమైనటువంటి కృషి చేయాలి. రోజుకి 2 గంటలు చాలు. నేను కృషి చేయలేమండి, నేనేం చేయలేనండి, నన్నే అడగండి. ఇంకా మీరు మీరు అడిగితే మీరు కృషి చేయాల్సిందే. బేసిస్ మాత్రము ఈ జన్మలోనే కాదు, జన్మ జన్మలకి కూడా సమం కాయ శిర ఇది బేసిస్. ఫోటో క్లాస్ లో కూర్చున్నా, క్లాస్ లో కూర్చుని గురువు చెప్పింది వినాలి, ఎంఎస్సీ చదివినా క్లాస్ లో కూర్చుని గురువు చెప్పింది వినాలి. సమంకాయ శిరోగ్రీవం మీకు తప్పేది లేదు. ఏంటి మాస్టర్ ఇందాక మీరు చెప్పారు 6 తెల్లది, నేను ఎలాగో అలా కష్టపడి 6 తెల్లకి రెడీ అవుతుందో, మీరేమో ఇప్పుడు కొబ్బ చేశారు. నాకు ఇంకో కథ గుర్తొస్తుంది దీనికి, ఈ కథలన్నీ గుర్తుంచుకోండి. మీకు ఒకటి, జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, ఆయన చాలా మంచి జ్యోతిష్ శాస్త్రవేత్త, ఇంకా ఆయన చెప్పింది జరుగుతుంది అనేది గ్యారంటీ అనమాట. చాలా బాధలతో, ఇంకా ఆయన ఎంత బాధలు పడుతున్నాడో తెలీదు, ఇంకా విసిగెత్తిపోయి ఆయన దగ్గరికి వెళ్ళాడు. చూశాడు, ఇంకొక 6 నెలలు నీకు ఈ బాధలు ఉంటాయన్నాడు. భలే ఆనందించేశాడు, ఇంకేముంది 6 నెలలే కదా అని. అలాగా సమంకాయ శిరోగ్రీవం 6 నెలలు చేస్తే మీరు అలవాటు పడిపోతారు. ఇంకా దాని తర్వాత మీరు వద్దనుకున్నా మామూలుగా ఉండలేరు. 6 నెలల్లో అదేంటో ఆ తమాషా, సంఖ్యలో 180 అనేటువంటి సంఖ్య అద్భుతమైనటువంటి సంఖ్య, రెగ్యులర్ గా కనుక చేస్తే అలవాటు పడిపోతారు. అలవాటు పడిపోయాక ఏమో ఎన్ని లాభాలు వస్తాం, భౌతికమైనటువంటి లాభాలే గ్యారంటీ, అనారోగ్యం గ్యారంటీగా ఉండదు. మీకే కాదు, మీ దగ్గరికి వచ్చే వాళ్ళకు కూడా మీ అనుభూతిలో వస్తుంది. ఎంతమంది చెప్తారో, క్రైస్ట్ వెళ్తూ ఉంటే ఆయన ఛాయ ఒకటి మీద పడింది, రోగం నయం అయిపోయింది. క్రైస్ట్కి తెలియదు నయం అయిపోయింది. వారు చెప్పుకున్నారు తర్వాత క్రైస్ట్ యొక్క ఛాయ పడింది, అలాగే మీ ఛాయ కూడా ఎవరి మీద పడితే గ్యారంటీ. అది నా అనుభవంలో చెప్తున్నాను, ఇక్కడ మాత్రం నాకు ఎవరి సలహాలు అక్కర్లేదు, నా అనుభవంతోనే చెప్తున్నాను. మరి అందరివి తీరిపోతాయా మాస్టారు, క్లాస్కి వెళ్ళిన వాళ్ళందరికీ ఫస్ట్ క్లాస్ వస్తుందా మాస్టారు? ఇక్కడ అంతే. మరి ఫస్ట్ క్లాస్ ఎందుకు వచ్చింది, క్లాస్కి వచ్చిన వాడికి ఇర్రెగ్యులర్ గా ఉన్నాడు కనుక, చెప్పిందే అవగాహన చేసుకున్నాడు కనుక, ఇంకంతా అంతే. అర్థమైందా? కానీ ఫలితాలు మాత్రం గ్యారంటీ. మీకు వ్యక్తిగతంగా ఉండేటటువంటి సమస్యలు మాత్రం గ్యారంటీగా పోతాయి. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళ సమస్యలు మీరు నివారణ చేయగలరా చేయలేరా అన్నది ఇంకా మిగతాది. అంతవరకు గ్యారంటీ కదా, అది చాలుగా మీకు 6 నెలలకి. అంతకంటే ఏం కావాలి మీకు? ఇంకా సీరియస్ గా ఉన్నారనుకోండి, చాలా మందికి నివారణ చేయగలరు. ఇక్కడ ఉన్నటువంటి తరంగాలు మీకు అవగాహన లేదు, అద్భుతమైనటువంటి తరంగాలు ఉన్నాయి. లేకపోతే ఈ విషయాలు నేను చెప్పలేకపోయి ఉండేవాడిని. అసలు ఈ విషయాలు చెప్పడానికి నేను రాలే. యాక్చువల్ గా నేను వచ్చింది ఏంటంటే, భాగవతం చాలా మంచిది, మీరు చదువుకోండి, వ్యాసుడు చాలా గొప్పవాడు అని చెప్పడానికే వచ్చాను తప్ప ఇవంతా చెప్దాం అనుకోలే. కానీ ఇక్కడికి వచ్చాక మీ గీత మార్చింది, మీ గీతలు మారే, నా గీత మారింది దాంతో పాటు. ఎందుకంటే ఈ విషయాలు మీతో చెప్తున్నాను అంటే నాకు నేను చెప్పుకున్నట్టేగా, కానీ అది అవగాహన చేసుకోండి ఎందుకు చెప్తున్నాను. చెప్పినటువంటి సాధనలో ఆచరణలో పెట్టకపోతే లాభం లే, వెళ్ళాము చాలా మంచిది అని తెలుస్తుంది. అంచేత ఈ పాద సేవనం అనేటటువంటి దాన్ని మీరు చాలా అర్థం చేసుకోండి. ఈ పాద సేవనం అనేటటువంటిది గురుగీత అని ఏం చెప్పి ఎందుకు చెప్పాను అంటే, గురువులందరికీ కూడా ఒక మూలమైనటువంటి శక్తి ఉంది, ఆ శక్తిలోంచి గురువులందరూ ఆవిర్భవిస్తారు, ఆ శక్తిలోకి గురువులందరూ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇనువు ఉందనుకోండి, పృథ్వీలోంచి ఇనువుని మనం బయటికి తీస్తాం, దాంతో రకరకాలైనటువంటి పనిముట్లు తయారు చేసుకుంటాం. కానీ మళ్ళా ఏమవుతాయి, కొన్ని వేల సంవత్సరాల తర్వాత మళ్ళా అది భూమిలో మళ్ళా ఇనువుగా మారిపోతాయి, మళ్లీ వస్తాయి. అలాగే గురువులందరూ కూడా ఒక శక్తి ఉంది అంతరిక్షంలో, ఆ శక్తిలోంచి ఆవిర్భవిస్తారు, మళ్లీ వాళ్ళు ఆ శక్తిలోకి వెళ్ళిపోతారు. ఆ శక్తి ఏమిటి, ఆ శక్తి ఎక్కడి నుంచి ఉంటుంది అంటే శ్రీకృష్ణుడే చెప్పాడు, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమద్వి అంటే ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఆ సూర్యుడి నుంచి వస్తున్నారు. ఆ సూర్యుడి నుంచే శ్రీకృష్ణుడికి శక్తి వస్తుంది, మనకి శక్తి వస్తుంది. అక్షయపాత్ర గురించి వింటారు మహాభారతంలో మీరు, ఎక్కడి నుంచి వచ్చింది అక్షయపాత్ర, సూర్యుడి దగ్గర నుంచేనా, శమంతకమణి ఎక్కడి నుంచి వచ్చింది, సూర్యుడి దగ్గర నుంచేనా. రావణాసురుడిని చంపాలి రాముడు, ఆదిచూరుడేగా, ఆ శక్తిని మర్చిపోయాం మనం. శ్లోకాలు తెలియటం వల్ల మీకు ఇది లాభం, నేను చెప్పగానే అర్థమైపోతుంది మీకు. లేకపోతే ముందు ఆ శ్లోకం చెప్తే ఆ శ్లోకమే తెలియకపోతే ఇదంతా ఏం అర్థమవుతుంది మీకు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా, ఈ సూర్యుడు మూడు రకాలుగా ఉంటాడు, ఉదయిస్తున్నటువంటి సూర్యుడు, మధ్యాహ్నంలో ఉన్నటువంటి సూర్యుడు, సాయంత్రం ఉండేటటువంటి సూర్యుడు. ఈ మూడు మూడు విభిన్న శక్తులు. సూర్యోదయం అప్పుడు ఉండేటటువంటి శక్తి, సూర్యాస్తమయం ఉండేప్పుడు శక్తి ఒకే సూర్యుడు కాదు. పొద్దున్న నిద్రలేచినప్పుడు వ్యక్తి, పడుకునేటటువంటి వ్యక్తి ఒకడే, కానీ పొద్దున్న ఫ్రెష్ గా ఉంటాడు, సాయంత్రం వెళ్ళండి తేడా ఉంది కదా, వ్యక్తి వాడే ఆ సూర్యుడే. మరి మధ్యాహ్నం సింగలో ఉంటాడు, మంచి మూడ్లో ఉంటాడు. అంచేత పొద్దున్నేంటి స్టార్టింగ్, సృజించటం, గురు బ్రహ్మ స్టార్టింగ్ అనమాట. మధ్యాహ్నం వచ్చేసరికి అలా ఏంటి, పరిపాలనా శక్తి ఫుల్ పవర్ లో సింగలో ఉంటుంది, గురు విష్ణు. సాయంత్రం అయ్యేసరికి ఇంకా ఇంకా ఇంటికి గడిపోయే మూడ్లో ఉంటాడు సూర్యుడు కూడా. అంచేత లైకారక ఊతిగా ఉండదు, రేపు చూద్దానండి ఇవాళ వద్దులేండి, మనం ఒప్పుకుంటాం అది. సరేనండి ఇప్పుడు వద్దు, మీకు మూడు బాగలేదు. గురుదేవో మహేశ, ఆ సూర్యుడు, ఆ యోగాన్ని తెలిపేటటువంటి సూర్యుడు. దీన్ని శబ్దబ్రహ్మన్నని మన భారతీయ సాంప్రదాయంలో ఆకారానికి నామం ఇస్తూ ఉంటాం, కృతి ఆకారానికి ఒక నామం ఇస్తాం మనం. ఇంకోటి కూడా ఏం చెప్తాం, ఆకారం కంటే నామం గొప్పది, రాముడు కంటే రామనామం గొప్పది కదా. అలాగే నీ కంటే మీ నామం గొప్పది, మీరు అర్థం అవ్వాలి. కానీ అది కొస్తే మనం డైవర్ట్ అవ్వద్దు, ఈ నామాన్ని గురించి ఆలోచించుకోండి. అంచేత పొద్దున్న ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని గురు బ్రహ్మ ఆకారం అన్నారు, మధ్యాహ్నం ఉన్నటువంటి సూర్యుడు గురు విష్ణు ఉకారం అన్నారు, గురుదేవో మహేశ్వర మకారం అన్నారు ఆ ఊ మా. దీన్ని పతంజలి యోగ సూత్రాల్లో ఇంకా స్పష్టంగా ఏమని చెప్పాడు అంటే, సహ పూర్వేశామతి గురు కాలేన ఆనవచ్చేదా, అది ఓంకారమే అందరు గురువులకి మూలము. ఎందుకంటే అందరు గురువుల్లో ఈ మూడే ఉంటాయి, సృజనాత్మక శక్తి, పరిపాలనా శక్తి, అనవసరమైన వాటిని నివారించేసి ఈ ఓంకారం. ఈ గురుతత్వాన్ని వివరణగా చెప్తున్నప్పుడు మాండుక్యోపనిషద్ ఏం చెప్తుంది అంటే, ఈ కనిపించేటటువంటి విషయము ఆ గురువు యొక్క ఒక పాదము మాత్రమే అని చెప్తుంది. దృశ్య జగత్తులో మనకి కనిపించేటటువంటిది ఇది ఒక పాదమే, తులియావస్థ ఒక పాదం. పాదం అంటే మీకు తెలుసు కదా, వన్ ఫోర్త్ పాదము అనేటటువంటి దానికి అర్థం కాళ్ళు అనే అర్థం ఉంది, వన్ బై ఫోర్త్ అనే అర్థం ఉంది. అంచేత ఆ తులియ స్థితి ఈ మూడు స్థితులకి వెనకాతలు ఉన్నది, ఆ ఊ మా. అంటే తులియ స్థితి ఒక పాదము, జాగ్రత్త అవస్థ ఒక పాదము, స్వప్నావస్థ ఒక పాదము, సుషుప్తావస్థ ఒక పాదము, నాలుగు పాదాలలో ఈ కనిపించేటటువంటి విశ్వము ఒక పాదము. ఈ పాద సేవనము ముఖ్యము. పాద సేవనం అంటే ఇప్పుడు అర్థమవుతుందా? కానీ ఆ పాద సేవన ఎలా చేయాలో తెలపటానికి పరిప్రశ్నైన సేవయా. మళ్ళీ భగవద్గీత ఆధారం, ప్రతి దానికి భగవద్గీత ఆధారం. మీకు అందులో జవాబు లేని శ్లోకాలు లేవు, కానీ ఆచరణ చేస్తే అంటే గురువు పాదాలు నొక్కేసి పాద సేవనం అయిపోయింది, అది ఒకటో క్లాస్ కరెక్టే, అది కూడా తప్పందని అంటే. కానీ మీరు కాస్త పైకి ఎదగాలి, ఇంకా ఓటో క్లాసులోనే ఉంటే రేపు ఆ క్లాసులోకి వచ్చే వాళ్ళకి ఇప్పుడు హౌస్ఫుల్ అయిపోతుంది. మీరు పై క్లాస్కి వెళ్తే మిగతా వాళ్ళు ఆ క్లాస్లోకి వస్తారు. మీరు ఆ క్లాస్లోనే కూర్చొని పాద సేవనం చేస్తే కూర్చున్నారనుకోండి, మరి మిగతా వాళ్ళకి సీట్ ఉండదుగా, మరి సీట్ ఖాళీ చేయాలి. మీరు పాద సేవనం అంటే అర్థమైంది. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మీ కంటికి కనిపిస్తున్నటువంటి విశ్వాన్ని భగవత్ స్వరూపముగా ఎంచుకుని జీవించుట, అది పాద సేవనం అంటే. గురువు యొక్క ఒక పాదము, ఓంకారం యొక్క ఒక పాదము. ఈ ఓంకారం యొక్క ఒక పాదాన్ని చేసుకోవటానికి ఇందాక నేను చెప్పానే సమం, మనం స్ట్రైట్ అయిపోవాలా. నేను అన్నాక మీరు ఇలాగే సమం కాయ శిరో గ్రీవం ధారయం స్థిర సంప్రేక్షణాసితాగ్రం సం ఉంటుంది. శ్వాస బయటకు వస్తూ ఉంటుంది. ఇది వస్తున్నప్పుడు మీరు దాన్ని ఓంకారంతో కలుపుకుంటారు 21 సార్లు. నా అనుభవం ఇందులో 21 సార్లు ఓంకారం చేసినటువంటి వాళ్ళకి డయాబెటీస్, బీపీ, క్యాన్సర్ కంట్రోల్లోకి వస్తాయి. చెప్పే అందరికీ వస్తాయా? మీరు రెగ్యులర్ గా చేస్తే అందరికీ వస్తాయి. మందు వేసుకుంటే అందరికీ తగ్గుతుందా అనే అనుమానం మీకుందా? పారాసెటమాల్ వేసుకుంటే అందరికీ జ్వరం తగ్గుతుందా అని నేను అవడో అడగడగా, కానీ వేసుకుంటేగా. ఓంకారం చేసుకుంటే రోగాలు తగ్గుతాయని తెలిస్తే చాలు, మీరు వేసుకోవాలి. ఎన్నాళ్ళు వేసుకోవాలి? డయాబెటీస్, బీపీ, క్యాన్సర్ వస్తే మీరు జీవితాంతం వేసుకోవాలి కదా. మధ్యలో మానేస్తా ఉంటే ఏమవుతుంది? కానీ ఓంకారం జీవితాంతం చేసుకోమంటే అబ్బా అబ్బా, మన మానసిక స్థితి ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతుందా? అంటే ఆ రోగాలు మన నెత్తికెక్కి మన కర్మ దీన్ని ఆచరణ చేయనివ్వటంలే. చేస్తే అసలు మీకు రోగాలే పోతాయి. మందులు వేసుకుంటామండి రోజు. కానీ ఇంకో ప్రమాదం కూడా నేను చెప్పాను. నేను అమెరికాలో మెడికల్ జనరల్స్ మీద తిరిగేయండి, ఇప్పుడు వస్తున్నటువంటి రోగాలలో 90% రోగాలు మా మందుల వల్లే వస్తున్నాయని డాక్టర్లు ఒప్పుకుంటున్నారు. డాక్టర్లు రాస్తున్నారు నాకు. కానీ మరి మందులు వాడాలక్కర్లేదా? ఓంకారం చేసుకోలేకపోతే మందులు వాడండి, ఓంకారం చేసుకుంటే ఇమీడియట్ గా ఆపకండి. చేయగా చేయగా మీకే తెలుస్తుంది మందులు అవే పడిపోతాయి. నా జీవితమే దానికి ఒక ఉదాహరణ. కానీ నేను ఎంత చెప్పినా ఇదే చేయాలి. మీరు నాతో చాలా మంది ఏమంటారంటే, మాస్టరు మరి మీతో ఏమైనా మాట్లాడు, నాతో ఏం మాట్లాడక్కర్లయ్యా బాబు, నాకు తెలుసున్నదంతా ఇక్కడ చెప్పేస్తున్నా, ఏమీ నేను దాచుకోవటంలే. మీరు చైతన్యం అంటే కొంచెం దానికి మీరు సహకరించుకోగలిగితే, మీలో మీరు ఆ ఉత్సాహం తెచ్చుకోగలిగితే మీరు మ్యాజిక్ చేసుకోగలుగుతారు. అంచేత పాద సేవనం అంటే అర్థమైంది కదా, ఓంకారములో ఉన్నటువంటి ఆ గురుతత్వం యొక్క ఒక పాదము ఈ ప్రపంచమే. దాన్నే విశ్వ మధ్యస్థితో గురు, గురు మధ్యస్థితో విశ్వం. విశ్వ మధ్యలో గురువు ఉన్నాడు, గురువు మధ్యలో విశ్వం. బీజంలోనే వటవృక్షం ఉంది, వటవృక్షం నుంచి బీజాలు వస్తాయి. అంచేత గురువు యొక్క పాద సేవనం అవసరమే. గురువు యొక్క పాద సేవనం చేయకుండా, చిన్న విత్తనం నాటుకోకుండా మహావృక్షం అవ్వదది. కానీ రెండు మనం మిస్ చేస్తున్నాం. ఇటు గురువు పాద సేవనము చేయలేకపోతున్నాం, అటు విశ్వంలో ఉన్నటువంటి భగవత్ స్వరూపాన్ని చూడలేకపోతున్నాం. అది చూడటానికి ఇంకొక సాధన ఏంటి అంటే, మీరు 21 సార్లు ఓంకారం చేసుకోండి. చేసుకుందాం. ఇది పాద సేవనానికి విత్తనాలు నాటుతున్నాను. కానీ మళ్ళా రాసుకో అనగానే ఏం చేయాలి? కాగితం పెన్ను తీయాలి కదా. అలాగే చెప్పాలి అనగానే సమం కాయ స్థితం సంప్రేక్షణ. కళ్ళు మూసుకుని ఆ శ్వాసను గమనించుకోండి. ఆ శ్వాసే గురువు. అదే అన్ని మ్యాజిక్లు చేయబోతోంది. రేపు ఆ ఎలక్ట్రిసిటీ అన్ని మెషిన్ నడిపిస్తుంది. ఆ శ్వాసే మొత్తం నడిపించేది. శ్వాసను గమనించుకోండి. శరీరాన్ని కదపను, కళ్ళు తెరవను. శరీరాన్ని కదపను, కళ్ళు తెరవను. నిర్ణయం తీసుకోండి, ఇంకా కదపకండి. మకారం పలకలేదు నేను, ఆవు మా కూడా అనలేదు. సార్లు చేయబోతున్నాం, నాతో కలపండి. ముందైపోయినా నేను ఉచ్చారణ మొదలెట్టాకే అనండి. స్పీడ్గా నాకంటే ఎక్కువసేపు మీరు అనగలిగినా నేను ఆపేశాక నాతో కలిపేయండి. అదొక్కటే గుర్తుంచుకుని ఓంకారం చేస్తున్నప్పుడు గాలి పీల్చుకుంటాం, ఓ అంటున్నప్పుడు కడుపు లోపలికి వెళ్తుంది, శ్వాసంతా బయటకు వెళ్ళిపోయాక మళ్ళీ గాలి పీల్చుకుంటాం, మళ్ళీ ఓ అంటాం. ఓ అంటున్నప్పుడు కడుపు లోపలికి వెళ్ళాలి అన్నది గుర్తుంచుకోండి. గాలి పీల్చుకుని మొదలు పెడతాం. గాలి పీల్చుకొని ఒక మూడు ఓంకారాలు చేసుకోవాలి. ఆ మూడు ఓంకారాలు శిరస్సులో చేసుకుంటాం మనం. వినండి ఎలా చేసుకుంటామో, దాని తర్వాత ఆ మూడు శిరస్సులో చేసుకోవాలి మనం. వినండి, ముందు నేను చేయమన్నప్పుడు చేద్దురు కానీ కళ్ళు తెరవద్దు, శరీరాన్ని కలపద్దు. ఆ ముండితనం మాత్రం మీరు నేర్చుకోవాల్సిందే. వినండి, కూర్చోండి. అంటే 18 సార్లు, 3 సార్లు, 18 మీరు సమంకాయ శిరోగ్రీవం అని పొద్దున్న పూట రాజు సాయంత్రం పూట కూర్చునే ముందు ఇది చేసుకోండి. 2-3 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు, కానీ మీకే తేడా తెలిసి ఉంటుంది. శరీరం మొత్తం క్లీన్ అయిపోయిన ఫీలింగ్, వైట్ వాష్ చేసిన ఫీలింగ్, ఉతికి ఆడేసిన ఫీలింగ్ వస్తుంది మీకు. ఇది ఓంకార సాధన గురించి నేను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు పిల్లలు పుట్టిన వాళ్ళకి, పిల్లలు పుట్టారు 800 మందికి చేసిన ప్రయోగం గురించి చెప్పాను. ఇంకా ఆచరణ చేసుకోవటమే, మన భారతీయ ఆధ్యాత్మికతలో అద్భుతమైనటువంటి ఏ విధానాలు ఉన్నాయి. ఇది పాదసేవనం గురించి చెప్తున్నాను నేను. మెల్లిగా కళ్ళు తెరవండి, శరీరాన్ని మాత్రం స్ట్రైట్ గా ఉంచుకోండి, మెల్లిగా కళ్ళు తెరవండి. ఇది మొదలెట్టే ముందు. తర్వాత ఇంకొక సాధన ఉంది, పాదసేవనం అనమాట. ఈ ఓంకారము ఇప్పుడు నేను చెప్పబోయేది ఇది రెండు కలిపితే పాదసేవనం అవుతుంది. కుడికాలు ఎడంకాలు రెండు ఉంటాయి కదా, ఇంకొకటి ఇప్పుడు నేను చెప్పింది కుడికాలు గురువు యొక్కది. ఇప్పుడు గురువు యొక్క ఎడంకాల గురించి చెప్తున్నాను. ఇది ఎప్పుడు చేసుకోవాలి మీరు? సమంకాయ శిరోగ్రీవాన్ని అరగంట ధ్యానం చేసుకోమని చెప్పానే, ఆ ధ్యానం మొదలెట్టే ముందు. ఇప్పుడు నేను చెప్పబోయేది ధ్యానం పూర్తి అయిపోయిన తర్వాత, అంటే దీనికి రెండు నిమిషాలు మూడు నిమిషాలు పడుతుంది. తర్వాత నేను చెప్పబోయేది ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు పడుతుంది. అంచేత మొత్తం మీరు దానికి రెండున్నర దీనికి రెండున్నర నిమిషాలు అనుకుంటే ఐదు నిమిషాలు తీసేస్తే 25 నిమిషాలు మీరు స్ట్రైట్ గా కూర్చుంటారు. నేను చెప్పిన ఆ భావం, ఆ శ్వాస గురించి మననం చేసుకుంటూ కూర్చుంటారు. కానీ ముందు 18 సార్లు 3 సార్లు ఓంకారం, 21 సార్లు ఇప్పుడు చెప్పబోయే దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మహాకామన అని పేరు దీనికి, అతి గొప్ప కోరిక అని అర్థం. ఈ అతి గొప్ప కోరిక ఎంత గొప్పదో తెలియజేయటానికి నా జీవితంలో జరిగిన సంగతి అని చెప్తాను నేను. కొత్త రామకోటయ్య గారు పేరు మీలో ఎవరైనా ఉన్నారా? మీరు కాదమ్మా, మిగతా వాళ్ళు మీరు అలాగే ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారుగా. నాకు అనేక మంది గురువుల్లో ఆయన ఒక గురువు. నేను చెప్పానే నాకు కొంచెం హార్ట్ ట్రబుల్ వచ్చింది అది వచ్చింది అని. డాక్టర్ దగ్గరికి వెళ్ళకముందు ఒకసారి చాలా విపరీతమైన నొప్పి వచ్చి పడిపోయాను నేను. అప్పుడు ఈయన కొత్త రామకోట గారు, మేము ఆయన ప్రేమతో తాతగారు అని పిలుస్తాం. అప్పుడు ఆయన అమలాపురంలో ఉన్నారు. సరే రామకృష్ణకి ఇలాగేదో బాధ వచ్చింది అని చెప్పి ఆయన హఠాహత్తుగా కారు వేసేసుకుని బయలుదేరి వచ్చేశారు గుంటూరికి. సరే ఆ రోజు రాత్రి ఆయన నా పక్కనే పడుకున్నారు. 2:30కి నన్ను నిద్రలేపారు. నన్ను నిద్రలేపితే ఎలా ఉంది రామకృష్ణ అన్నారు. ఇంకా మీరు పక్కన ఉంటే ఎలా ఉందండి? బాగానే ఉంది అన్నాను. ధ్యానం చేసుకుందాం అన్నారు 2:30కి నిద్రలేపి. సరే చేసుకుందాం అన్నారు. కూర్చున్నాం. కూర్చున్న 3 నిమిషానికి ఆయన శ్వాస ఆగిపోయింది. అసలే నాకు బీపీ, నా బాధ మీకేం చెప్పుకునేది, ఇప్పుడైతే ఏదో నవ్వుతున్నాను కానీ అప్పుడు ఆ క్షణంలో నేను పడిన ఆవేదన నన్ను ఏదో బాగు చేయడానికి వచ్చింది. ఈయన టెన్షన్ ఇంకా ధ్యానం లేదు ఏం లేదు, ఆయనే చూస్తున్నా ఒకసారి ఏంటంట ముక్కు దగ్గర వేలు పెట్టి. దాని తర్వాత ఎక్కడో నేను చిన్నప్పుడు చదివాను, ముక్కు దగ్గర అద్దం పెడితే అద్దం మీద శ్వాస ఉంటే దాని మీద కాస్త ఆవిర్లాగా వస్తుంది. అది లేదు. సరే ఒక గంటన్నర తర్వాత కలుగు వచ్చాడు. రామకృష్ణ ధ్యానం చేశారు అన్న, ధ్యానం చేస్తుంది మీదే నా ధ్యానం అంటాను. ఏమైందండి? ఏమైందంటే నీ శ్వాస ఆగిపోయిందండి. శ్వాస ఆగకపోతే ధ్యానం ఎలా అవుతుంది అని అంటారు. ధ్యానం నేను చేస్తానంటావు, పెద్ద ఎంఎస్సీ పిహెచ్డి నేను కబులు చెప్తాను. ధ్యానం అంటేనే శ్వాస ఆగిపోవటం అన్నది. ఎవరి నాయన ఇంకా మీరు మానేస్తారేమో, గాడ్గా పడకండి. కానీ సమస్య ఏంటంటే అదైన తర్వాత నాకు ఆ బాధ ఇంతవరకు రాలే, 5 ఏళ్ళు గడిచి. సరే మధ్యన డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు చెప్పాను కదా తర్వాత అంతా. సరే తగ్గిపోయిన తర్వాత 4వ రోజు 5వ రోజు మా ఆయన వచ్చినప్పుడల్లా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ వస్తారు. మా డాబా మీద కూర్చుని ఉన్నాం, ఒక 70-80 మంది అయ్యాం. అప్పుడు నేను అడిగాను ఆయన్ని, మీరు మరి ఇలాగా రోగ నివారణ అది చేయగలుగుతున్నారు కదా, ధ్యానంలో మీరు ఇంత నిష్ణాతులు అయ్యారు కదా, ఎలా అయ్యారు? మాకు కూడా కాస్త అదేదో చెప్తే, నా మనసులో ఉద్దేశం అది. కానీ పైకి చెప్తే ఆయన ఏమంటాడో, మీకు చెప్పేదేంటి అసలు, శ్వాస ఆగిపోతేనే గాబరా పెద్దవాడి అంటాడు ఏమో అని భయం లోపల. అంటే ఏం లేదు, మా గురువు గారు నాకు మంత్రం ఇచ్చారు. ఆ మంత్రాన్ని నేను 30 ఏళ్ల పాటు సాధన చేశాను. మీరు అది గుర్తుంచుకోండి, ఏ సిద్ధ పురుషుడైనా సంవత్సరాలు తెలబడి ఆ సాధనలు చేశారు. ఎవరు చేయని వాడు ఒక్కడిని చూపించండి. మీరెందుకు కంగారు పడతారు సాధన చేయడానికి? సాధన చేయవలసిందే. ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, గురుగీతలు చెప్తారు, అప్పుడే పుట్టిన పిల్లవాడు దగ్గర నుంచి ఇంకో క్షణంలో చచ్చిపోతాడు అనేటువంటి వాళ్ళందరూ కూడా సాధనకి అర్హులే. అంచేతే మీరు వేషాలు వేయటానికి వీల్లేదు, నేను ముసలాన్ని, నాకు ఓపిక లేదు, నేను చిన్నపిల్లాన్ని అనే సాధన నుంచి తప్పించుకోలేరు. చెయ్యను అని వదిలేండి, వేరే విషయం. మీకు చెయ్యాలని లేకపోతే మానేయండి, దానికి వంకలు పెట్టద్దు. అందుకే చెప్పేది, నేను 30 ఏళ్ల పాటు నా గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని సాధన చేశాను. ఆ మంత్రం వల్ల ఇన్ని రోగాలు నేను నయం చేయగలుగుతున్నాను. ఆయనకి 2వసారి పళ్ళు రావటం మొదలెట్టాయి. తొంభై ఏళ్లకి. పళ్ళు మొదటిసారి ఉడిపోయి రెండోసారి వస్తాయి, ఆయన మూడోసారి వచ్చాయి. సరే దాని తర్వాత ఆయన ఒకసారి హైదరాబాద్ వెళ్ళారు. తర్వాత ఐదారేళ్ల తర్వాత హైదరాబాద్ వెళ్తున్నప్పుడు ఒకసారి నన్ను స్టేషన్కి రమ్మన్నారు. నాకు ఈనాటికి అది బాధ ఉంది. స్టేషన్కి రమ్మన్నాడు ఆయన, వెళ్ళలేదు నేను. ఇది బిజీగా ఉన్నప్పుడు నేను వెళ్ళలేదు. కబురు పంపించాడు ఆయన ఓ 10-15 మందికి, మీరందరూ స్టేషన్కి రండి. హైదరాబాద్ నుంచి ఆయన విజయవాడ వస్తూ కబురు విజయవాడ స్టేషన్ లో మమ్మల్ని కలుసుకోమన్నాడు. నేను వెళ్ళలేదు, కొంతమంది వెళ్ళారు. హైదరాబాద్ స్టేషన్ లో ఏం జరిగిందిట, 200 మంది సుమారు డయాబెటిక్ పేషెంట్స్ స్టేషన్కి వచ్చారు. మరి పేపర్లో పడిందో లేదో నాకు గుర్తులేదు. ఆయన ఈ మంత్రంతో సాధన చేయించాడు వాళ్ళకి. ఈ మంత్రంతో సాధన చేయించటం అంటే ఆయన మంత్రానికి 2-3 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు, కానీ ఆయన ఉచ్చారణ చేశాడు. సాధకుడు ఉచ్చారణ వేరు, మన ఉచ్చారణ వేరు, అంతే తేడా. ఆ 200 మందికి మొన్న నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు అడిగాను వాళ్ళని, డయాబెటీస్ లేదు వాళ్ళకి. సరే ఆయన వచ్చాడు. ఆ రోజు విజయవాడలో రమ్మంటే నేను వెళ్ళలేదని చెప్తున్నాను కదా, ఎందుకు వెళ్ళలేకపోయాను అంటే వైజాగ్ లో నాకేదో ఎగ్జామినర్గా వెళ్లాల్సి వచ్చింది, యూనివర్సిటీలో వెళ్ళలేకపోయాను. తర్వాత విజయవాడలో ఆ 10 మందిని కలుసుకున్న తర్వాత ఆయన శరీరం వదిలిచ్చాడు. ఇప్పటికీ నాకు ఆ బాధ ఉంది. అందుకే గురువు రాజ్య ప్రకృవీత వేషాలు వేయొద్దు గురువు దగ్గర మాత్రం. వేస్తే ఇప్పుడు నేను బాధపడుతున్నట్టే బాధపడతాం. కానీ ఇదంతా ఎపిలోగ్ అనమాట, జరిగిపోయిన సంఘటన చెప్పాను. కానీ అసలు సంఘటన ఆ రోజు డాబా మీద 75 మంది మేము కూర్చుని ఉన్నప్పుడు ఆయన ఈ మహామంత్రాన్ని గురించి చెప్పాడు. ఈ మహామంత్రం వల్లే నేను ఇన్ని రకాలుగా రోగాలు నయం చేయగలుగుతున్నానని చెప్పాడు. నాకేంటంటే అడిగిన వాళ్ళకి మాత్రమే ఆ మహామంత్రం చెప్పే అలవాటు. మరి మీరెవరూ అడగటం లే చెప్పదా, చెప్పిన తర్వాత ఇంకొకటి చెప్తానండి. ఆ కథ బట్టి ఆ కథను మీరు పాటించను అంటే చెప్తా, ముందు కథ వినేయండి. ఒక గురువు ఆశ్రమంలో 14 ఏళ్ల ఒక కుర్రవాణ్ణి వాడి తండ్రి పంపించాడు. మేమందరము మా తాత ముత్తాతల దగ్గర నుంచి ఆ ఆశ్రమంలోనే జ్ఞానం నేర్చుకున్నాం, మంత్రదీక్ష తీసుకున్నాం, నువ్వు కూడా వెళ్లి తీసుకో అని. ఆ గురువుకి అలవాటు ఏంటంటే గురువులందరికీ కూడా అవి ఉచితమైనటువంటిది, వాళ్ళకి నియమాలు ఏమీ ఉండవు. 20 ఏళ్ల బట్టి ఆశ్రమంలో ఉన్నవాళ్ళని పిలవరు, అప్పుడే వచ్చిన వాడిని పిలిచి మంత్రదీక్ష ఇచ్చేవచ్చు వాళ్ళు. ఈ 14 ఏళ్ల కుర్రాడికి నేను ఇంత హై రికమెండేషన్స్ తో వస్తున్నాను, మా తాత ముత్తాతలందరూ కూడా ఇక్కడే, అంచేత నాకు ఎలాగో దీక్ష ఇచ్చేస్తాడు అనుకున్నాడు. ఇవ్వలే అవన్నీ పిలుస్తూ ఉన్నారు. ఇతని కంటే తర్వాత వచ్చిన వాళ్ళని కూడా పిలిచారు. ఆఖరికి ఒక శుభం ముగుస్తాన ఓ 2 సంవత్సరాలు ఎంతో అయిపోయాక, సరే బాబు నీకు దీక్ష ఇస్తాను రా అన్నాడు. పొద్దున్న 4:30కి స్నానం అది చేసి వచ్చారు, దీక్ష ఇచ్చాడు. మండిపోయింది కొడుక్కి, ఆ 16 ఏళ్ల వాడికి చిర్రెత్తి వచ్చిందన్నమాట. ఇదా తీరి చెప్పడానికి ఇన్ని పోజులా, నాకు ఇది మొదటే తెలుసు. కొన్నిగా నాయన ఎలాగో 2 ఏళ్ళు అవస్థపడ్డావు, ఇంకొక 5-6 గంటలు అవస్థపడు, ఇంకో ఈ గుట్లో ఒక చిన్న గాజు ముక్కుని చూస్తున్నావు కదా, దుమ్ము కూడా కొట్టుకుపోయింది, ఆ గాజు ముక్క తీసుకుని అమ్మిరా అన్నాడు. కానీ ఒకటి అమ్మమన్నాను కానీ అమ్మాయికి నిజంగా నువ్వు చూడు ఏమవుతుందో, రకరకాల మనుషులకి అమ్మటానికి ప్రయత్నించు ఏమవుతుందో చూడు అన్నాడు. బయటదారగానే వంకాయలు అమ్ముతున్నటువంటి ఒక ఆవిడ వచ్చింది ఆశ్రమంలో, కాయగూరలు అవి ఇస్తూ ఉంటుంది ఆవిడ. ముందు ఆవిడకి చూపించాడు, ఈ రాయి గురువుగారు అమ్మి రమ్మన్నారు, గురువుగారు అమ్మన్నారా, నా దగ్గర ఏమున్నాయా, వంకాయలు ఉన్నాయి, నువ్వు 4 వంకాయలు తీసుకో, అంతకంటే ఎక్కువ వంకాయలు నువ్వు తీసుకుంటే మళ్ళీ నాకు అమ్మకానికే ఉండదు. సరేనే అమ్మొద్దన్నారు, నువ్వు ఎంత ఇస్తావో కనుక్కున్నాను 4 వంకాయలు. సరే ఇంకోటి దగ్గరికి వెళ్ళాడు, రకరకాలుగా దాని విలువ పెరుగుతూ పోయింది. చివరికి మొదట హేళనగా విశ్వాసం లేకుండా ఈ గురువు ఏదో చెప్పారు కనుక చేస్తున్నాను అనేటువంటి వెట్టి చాకరి మానసిక స్థితిలో బయలుదేరిన వాడికి ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. అప్పుడు మళ్ళా ఈ రోడ్లోకి ఎక్కడికో వచ్చాడు. అందరూ ఒంగోలు వాళ్ళని తగులుతున్నారు ఎందుకో కథల్లో కదా, మీరే మీ సత్తాది. ఇక్కడ ఉన్నటువంటి జ్యువెలరీ షాపులో అక్కడ అడిగితే దాని విలువ పెరుగుతూ పోయింది. చివరికి ఏదో చాలా పెద్ద షాప్కి వెళ్తే దీనికి మేము విలువ కట్టలేము, ఏదైనా ఇదిగితే రాజుగారు ఇవ్వాలి, రాజుగారి దగ్గరికి వెళ్ళండి అన్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్తే నేనేం విలువ కట్టలేనయ్యా బాబు, దీనికి మీకు ఏం కావాలో తీసుకుని ఆ మొత్తం రాజ్యం ఇచ్చినా దీనికి విలువ సరిపోదు, కానీ ఇవ్వను నేను రాజ్యాన్ని, మీకు నా కోశాగారం నుంచి ఎంత కావాలో అంత తీసుకో అన్నాడు. ఒకే గాలి ముక్కకి నాలుగు వంకాయలు దగ్గర నుంచి నామం భగవన్ నామం మీకు అందరికీ తెలుసు, కానీ మన వంకాయలు కూడా దానికి ఇవ్వటం లే, మనం ఏం ఇవ్వటం లేదని. కానీ మహాత్ములు వాళ్ళ జీవితాన్ని ఇచ్చేస్తున్నారు. అంచేది ఇప్పుడు నేను ఈ మహామంత్రాన్ని చెప్పాక ఇంతేనా అంటారేమో అని నా భయం. అందు కదా శివరా సరే వినండి జాగ్రత్తగా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీ మహేశ గోబ్రాహ్మణేభ్యో శుభమస్తే నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్య శాలిని ఏషోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాత్మీయాన్ అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనా సధనా సంతు జీవంత శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ఇందుని పాదసేవనంగా ఎలా ఉపయోగించుకోవాలో దాని తర్వాత దీన్ని చెప్పిన తర్వాత ఐదు మహావాక్యాలు ఉన్నాయి దీనికి. అందులో మూడు మీకు గ్యారంటీగా తెలుసు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ నిత్యోర్మా. దానికి హిమాలయాల్లో ఉన్నటువంటి ఋషులు ఇంకో రెండు మహామంత్రాలు కలిపారు. స్వార్థం మా పరమార్థం గమయ అవ్యవస్థాం మా సువ్యవస్థాం గమయ. అది రేపు చెప్తా నేను, ఎందుకంటే ఇప్పుడు దాన్ని డీటెయిల్ గా చెప్పే టైం లేదు. అంటే టైం ఉంది కానీ మనం నిర్ణయించుకున్న టైంలో దాన్ని ఇప్పుడు చెప్పలేం కనుక రేపు ఖచ్చితంగా నాకు అది అడిగితే ముందుగా చెప్పేస్తాను నేను. కానీ మనం సాధనకు వచ్చినప్పుడు నేను లెక్చర్ మొదలెట్టే ముందు 15 నిమిషాలు మనం ఏం చేస్తాం, సమంకాయ శివోద్యంలో కూర్చుంటాం, 21 సార్లు ఓంకారం చేస్తాం. దాని తర్వాత చేసుకున్న తర్వాత ఈ దీ వివరణ మిగతా 45 నిమిషాల్లో మీకు చెప్తాను ఇందుకు ఎలా ఉపయోగించుకోవాలో. ఆయన దీన్ని దేనికి ఉపయోగించుకోవాలో మీరు అర్థం చేసుకోండి. అపుత్ర పుత్రిణ సంతు అర్థమవుతుంది కదా, పుత్రిణ సంతు పౌత్రిణ అధనా సధనా సంతు జీవంతు శరద. ఈ నాలుగు కోరికలు కాక పెద్ద కోరిక మీకు ఏదైనా ఉందా? ఉందా లేదు కదా. ఇది అందరికీ రావాలని నువ్వు కోరుకుంటూ ఉంటే నీ కోరికలు తీరుతాయి. అది ప్రకృతిలో ఉన్నటువంటి తమాషా. నువ్వు ఏది ఇస్తావో అదే నీకు వస్తుంది.